The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం ఆగస్ట్ 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది నమస్సులతో మీ ఆర్జే గిరిజా పేసపాటి. అందరూ శ్రావణ మాసంలో నోములతోటి వ్రతాలతోటి బిజీగా ఉన్నారా? శ్రావణ మంగళగౌరి నోముని నోచుకున్నారా? కొత్త పెళ్ళైన వాళ్ళు, అలాగే 5 సంవత్సరాలు ఇంకా నోము పూర్తమైన వాళ్ళు కూడా, అలాగే రేపే శ్రావణ శుక్రవారం, మరి అందరూ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి సిద్ధమైపోయారా ఫ్రెండ్స్, ముత్తైదువులంతా? ఈ వారం ఆలస్యం చేయకుండా క్రితవారం తరువాయి భాగమైన శ్రావణ మాసం యొక్క విశిష్టత, పర్వదినాలు, అందులో వచ్చే కథలు, పురాణ గాథలు తెలుసుకుంటున్నాం కదా. అలాగే శ్రావణ పంచమి, మంగళగౌరి నోము గురించి చెప్పాను. ఇప్పుడు మంగళగౌరి నోము మేము ఏ విధంగా నోచుకుంటాము అనే కథని మీకు వివరంగా తెలియచేద్దాం అనుకున్నాను. క్రితం వారం ప్రాంతాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి క్లుప్తంగా చెప్పాను, కానీ ఎందుకో మేము నోచుకునే విధానం చెప్తే బాగుంటుంది కదా అనేసి నాకు మనసుకి అనిపించి వివరంగా చెప్దాము అని అనుకుంటున్నాను. శ్రావణ మంగళవారం వ్రతం పూనిన మొదటి సంవత్సరం 5 ముత్తైదువుల్ని, 2వ సంవత్సరం 10 మందిని, 3వ సంవత్సరం 15 మందిని, 4వ 7 20 మందిని, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులను పిలిచి పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం రాసి, కాటుక ఇచ్చి, శనగలు, కొబ్బరి వగైరాలతో వాయనం ఇవ్వాలి. 5 ఏళ్ల తర్వాత ఉద్యాపన చేయాలి. 5 ఏళ్ళయ్యాక 33 జతల అరిసెలను, అంటే మొత్తం 66 అరిసెల్ని ఒక కొత్త కుండలో పెట్టి, కొత్త కుండ కానీ లేదా వెండి గిన్నె లేదా ఇత్తడి గిన్నె, ఇప్పుడైతే అవి కూడా వాడుతున్నారు, ఆ పైన కొత్తల రవికల గుడ్డతో, ఇది ఎక్కువగా ఎరుపు రంగు రవికల గుడ్డ అయితే మంచిది, వాసన గట్టి మట్టెలు, మంగళసూత్రాలు మొదలైన వాటిలతో, నల్లపూసలు మొదలైన మంగళాభరణాలతో పెళ్ళికూతురికి వాయనం ఇవ్వాలి. అప్పుడు ఈ ఉద్యాపన పూర్తవుతుంది. ఇక ఈ మంగళగౌరి నోము యొక్క కథని వివరంగా తెలుసుకుందామా? అనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. పెళ్ళై చాలా కాలమైన వాళ్ళకి సంతతి కలగని కారణంగా ఈశ్వరుడు గురించి వాళ్ళు చాలా ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళకి ఏం వరం కావాలో కోరుకోమనంటే, సంతానం లేని కారణంగా తమకు సంతానాన్ని ప్రసాదించమని వాళ్ళు కోరుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, 5వ తనం లేని కూతురు కావాలా అని అడగ్గా, చిరకాలం ఉన్న 5వ తనం లేకుండా తమ ఎదురుగా తిరిగితే భరించలేం కనుక అల్పాయుష్కుడైనా సరే కొడుకునే ఇమ్మని కోరుకుంటారు. దాంతో ఈశ్వరుడు తథాస్తు అని వరమిచ్చి అంతర్ధానమైపోతాడు. శివుడిచ్చిన వరప్రభావం వలన ఆ ఇల్లాలు కొద్ది కాలానికే గర్భవతయ్యి పండంటి బిడ్డని 9 నెలలు నిండంగానే ప్రసవిస్తుంది. వెంటనే యమభట్లు వచ్చి ఆ బిడ్డని తమతో తీసుకెళ్ళిపోబోతారు. అప్పుడు ఆ బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ భోర్న విలపించి, లేకలేక కలిగిన బిడ్డ కనీసం పురుడు తీరేదాకైనా ఆగి తర్వాత తీసుకెళ్ళమని కోరుకుంటుంది. ఆ తల్లి కోరికను మన్నించిన యమదూతలు తిరిగి వెళ్ళిపోయి పురుడు, అంటే పెద్ద పురుడు మాయలు తీరంగానే తిరిగి వస్తారు. అప్పుడు ఆమె కనీసం మాటలు కూడా రాలేదు. బిడ్డల్ని కన్నదే తమని అమ్మ నాన్న అని పిలవడానికి కనుక, మా భార్యాభర్తల్ని అమ్మ నాన్న అని ఈ పిల్లడు మాటలు వచ్చి పిలిచే వరకైనా సరే, ఆ ముచ్చట తీరేదాకైనా సరే వాడికి ఆయుష్ ఇమ్మనిసి కోరుకుంటే తిరిగి అమకింకర్లు సరే అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా మొదటి పుట్టినరోజని, ఉపనయనం అని ఇలాగ రకరకాల కారణాలు చూపిస్తూ ఆ తల్లి బిడ్డకి సంవత్సరం ఆయుష్ పెంచుకుంటూ వెళ్తుంది. ఒక సంవత్సరం బిడ్డకి తలంటుతూ ఇంక మళ్ళీ మరో పుట్టినరోజు, మరో సంవత్సరం గడిచింది, మళ్ళీ యమదూతలు వస్తారు, ఈ సంవత్సరం ఇంకే కాణం లేదు, తీసుకెళ్ళిపోతారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నా పుట్టినరోజు అంటే ఆనందించాలి కానీ ప్రతి సంవత్సరం చూస్తున్నాను నా పుట్టినరోజు నడతాలంటూ ఏడుస్తావు ఏమమ్మా అంటే, అప్పుడు ఆవిడ జరిగిన విషయం అంతా కొడుకు వివరిస్తుంది. అన్ని విషయాలు తెలుసుకున్న ఆ బాబు, సరే ఎలాగో అల్పాయుష్కుండా అయ్యాను, ఎక్కువ కాలం బతికే యోగం అయితే లేదు, కనీసం ఉన్న ఈ కాస్త సమయంలోనైనా కాశీకి వెళ్ళి కొంచెమైనా పుణ్యాన్ని సంపాదించుకోవాలని ఉంది కనుక నన్ను కాశీకి పంపించమని ప్రాధేయపడతాడు. ఈ లోపల గనక యమదూతలు వస్తే, తను కాశీలో ఉంటే యమదూతలకు కూడా మృత్యువు తల ఉంచి తీరాల్సిందే కనుక యమదూతలు వస్తే తను కాశీకి వెళ్ళిన విషయం చెప్పమ్మని, తను తిరిగి వచ్చాక రమ్మని చెప్పమని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్న ఒక్కడిని పంపడానికి ఇష్టపడక ఆ అబ్బాయి యొక్క మేనమామ అంటే ఆ ఇల్లాలు యొక్క అన్నదమ్ముడిని తోడిచ్చి కాశీకి పంపిస్తారు. వాళ్ళిద్దరూ కాశీకి వెళుతూ మార్గ మధ్యంలోని ఒక ఊర్లో ఒక రాజ్యం చేరుకొని ఆ రాజ్యం యొక్క రాజధాని నగరంలో ఒక పూల తోటలో బస చేస్తారు. అదే సమయానికి ఆ పూల తోటలో పూలు కోసుకునేందుకు ఆ రాజు యొక్క కూతురు అలాగే ఆమె చెలికత్తెలు వస్తారు. వాళ్ళు పూలు కోసుకుంటుండగా మధ్యలో ఆమెకి ఆమె చెలులకు మధ్యలోని గొడవ ఏదో వస్తుంది. వచ్చి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. అందులో ఒక అమ్మాయి రాజకుమార్తెని తిడుతుంది. అప్పుడు ఆ రాజకుమార్తె ఏమంటుందంటే, నాకు ఈ రాత్రే పెళ్ళి అవుతుంది, నువ్వు నన్ను తిట్టింది తిట్టేంటంటే పెళ్ళి కాగానే నాకు వైధవ్యం సంప్రాప్తించాలని తిట్టావు, కానీ మా అమ్మ శ్రావణ మంగళవారం నోవు నోచుకొని నాకు ఆ వాహినాన్ని దానమిస్తోంది ఉజ్జాపం చేసుకునే నిమిత్తం కనుక ఆ నోము ఫలితం వల్ల ఎప్పటికీ నేను విధవరాలని కావడం అనేదే జరగదు అని చెప్పేసి కోపంతో ఒళ్ళో ఏరుకున్న పువ్వులన్నీ కూడా కొంగులో ఉన్నవి తిరిగి నేల మీద పోసేసి వెనక్కి తిరిగి కోపంగా వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఆ నేల మీద పారేగా ఆ పువ్వులన్నీ కూడా తిరిగి ఆ చెట్ల కొమ్మకు ఎగిరి అతుక్కొని పోతాయి. అది ఆ అమ్మాయి చూసుకోదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయి చూస్తాడు. దాన్ని చూసి ఈ అమ్మాయి ఇంత పతివ్రత, అంత మహత్యం కలదా, కోసిన పువ్వులు కూడా తిరిగి చెట్ల కొమ్మలకు అతుక్కున్నాయి, పైగా తనకి జన్మలోనే వైధవ్యం రాదు అని చెప్పేసి అంటోంది. వాళ్ళ తల్లి ఏదో నోము నోచుకుందట, ఆ వాయనం ఈ అమ్మాయి అందుకుంటుందట ఈరోజు రాత్రి కనుక ఈ అమ్మాయికి తనతో పెళ్ళైతే బాగుండు, ఆమె తన భార్య అయితే బాగుండు అని చెప్పి అనుకుంటాడు. అయితే ఆ రాత్రికే ఆ అమ్మాయికి పెళ్ళి కనుక మగపెళ్ళి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజుగారు పరివారం కూడా. ఇంతలో పెళ్లి కుమారికి సుస్థిగా ఉంది, అందుచేత ఈరోజు పెళ్లి చేసుకోవడం కుదరదు, పెళ్ళి మరో ముహూర్తానికి మరో రోజుకి వాయిదా వేయాలని చెప్పేసి మగపెళ్ళి వారి నుండి రాజుకి కబురు అందుతుంది. దాంతో ఆ విషయం రాజుకి నచ్చదు. ఏంటంటే ఒకసారి పెట్టిన ముహూర్తం కనుక తప్పిపోతే చాలామంది ఆ పిల్ల జాతకం మంచిది కాదను, లేకపోతే ఇంకా అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి ఆ రోజుల్లో మరీ ఎక్కువగా ఉండదు, ముందుకు రాకపోవడం ఇలా ఉండేవి. ఆ రాజు దాన్ని కొంచెం అందులో కొంచెం రాజు కనుక దాన్ని అతను కొంచెం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈగో హట్ అయ్యి ఎలాగైనా సరే ఆ ముహూర్తానికే పెళ్ళి జరిపించేయాలి కూతురికి, లేకపోతే పరువు తక్కువ అని భావించి ఎవరికీ తెలియని ఒక అబ్బాయికి ఇచ్చి ముందర పెళ్లి చేసేద్దాము, ఆ తర్వాత ఈ అమ్మాయికి ఆ అబ్బాయితో కలిసి పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి ఈ అబ్బాయిని వేరే ఊరు నుంచి వచ్చి ముక్కు మొహం తెలియదు, ఏ ఊరో తెలియదు, ఎవరో తెలియదు, వెనక ముందు ఎవరు లేరు, ఆ అబ్బాయి మేనమావ మాత్రమే ఉన్నారు కనుక ఆ అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయి చేత తాళి కట్టించేస్తాడు. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి ఎలాగూ భార్య అవ్వాలని కోరుకున్నాడు కనుక సంతోషంగా ఆ అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాడు. ఆ రాత్రి భార్యాభర్తలు పడుకొని ఉండగా మంగళగౌరీదేవి ఆ అమ్మాయి కలలో కనిపించి, అమ్మాయి ఈ రాత్రికే నీ భర్తకు పావుగండ ఉంది, జాగ్రత్తగా ఉండు, ఆ పావును పట్టుకొని నీ తల్లి నీకు వాయనమిచ్చిన మంగళగౌరి ఉద్యాపన వాయనం కుండలోనికి పట్టేసి గట్టిగా మూత కట్టి ఉంచమని ఆజ్ఞాపిస్తుంది. ఆ పిల్ల ఉలిక్కిపడి నిద్రలేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెళ్లి కొడుకు మంచం దగ్గరికి పాక్కుంటూ వస్తూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోవుకుండను తీయబోతుంది. అది ఆ అమ్మాయికి అందని కారణంగా ఆ అబ్బాయి పెళ్లి కొడుకు తొడపై కాలు ఉంచి తన అరిపాదాన్ని ఉంచి ఆ కుండను దింపి పావును పట్టి అందులోకి ఆ కుండలోకి పెట్టేసి ఆ వాసిన తల్లి ఏ రవికల గుడ్డ అయితే తనకి వాసిన కట్టి వాయిన దానం ఇచ్చింది అదే రవికల గుడ్డతో గట్టిగా వాసిన కట్టేసి మరలా ఆ కుండను అటక మీద పెట్టేసి భద్రంగా నిద్రపోతుంది. భద్రంగా పెట్టేసి నిశ్చింతగా నిద్రపోతుంది. తెల్లతెల్ల వారుతున్న వేళ ఈ మేనమామ వచ్చి పెళ్లి కుమారుడిని నిద్రలేపి ఇది రహస్యంగా చేసిన పెళ్ళి, రాజుకి ఇష్టం లేని పెళ్ళి, ఇక్కడ ఉంటే ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి పెళ్లి కొడుకుని నిద్రలేపి కాశీకి వెళ్ళిపోతారు ఇద్దరు. తరాలు అంతరాలు కార్యక్రమంలో ఈ మంగళగౌరి నోము యొక్క కథ వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మంగళగౌరి నోము కథ వింటున్నాం కదా, తర్వాయి భాగం కూడా వినేద్దామా. కొన్ని రోజుల తర్వాత ఈ మొదట ఏ పెళ్లి కొడుకైతే తనకి అనారోగ్యంగా ఉంది అని చెప్పి పెళ్లి వాయిదా వేసుకున్నాడో ఆ పెళ్లి కొడుకు తిరిగి రావడం, రాజు సంతోషంగా ఈ అమ్మాయికి తిరిగి ఆ అబ్బాయితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయబోవడంతో రాకుమార్తె తిరిగి ఆ రెండో పెళ్లికి ఇష్టపడదు. మొదట ఎవరైతే తన మెళ్ళో తాళి కట్టారో అతడే తన భర్త, రెండో పెళ్లికి ససేమిరా అని చెప్పేసి ఎవ్వరు ఎంత చెప్పినా సరే ఆ రెండో పెళ్లికి మాత్రం అంగీకరించదు. అసలు ఆ కాశీకి పోయినవాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని చెప్పి ఈ పెళ్లి విషయం తెలియని కొంతమంది అడుగుతారు. అప్పుడు ఆ తండ్రి కూడా ఆ విషయం దాచిపెట్టి నిజమే అసలు నీకు పెళ్ళి అయిందనే అనడానికి నిదర్శనం లేదు, అలాంటిది పెళ్లి కొడుకు ఎవడో చూపించు, నీకు పెళ్ళైతే నీ భర్తను చూపించు అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒక కొన్నాళ్ళు నాకు గడువు ఇమ్మనేసి అడుగుతుంది. సరే అనేసి తండ్రికి ఒప్పుకోక తప్పదు. ఆ అమ్మాయి సంవత్సరం గడువు అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది తండ్రితోటి, నువ్వు ఒక సంవత్సరం అన్నదానం చెయ్యు, ఆ అన్నదానం తర్వాత తాంబూలదానం నేను చేస్తాను, సంవత్సరంలోపు నీకు నిదర్శనం చూపిస్తాను అని చెప్తుంది. సరే అని రాజు అంగీకరించి తక్షణమే ఏ పూల తోట అయితే ఈ అమ్మాయి పూలు కోసుకుందో మొదట ఆ పూల తోటలోనే ఒక సత్రం నిర్మించి అందులో నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ కూడా భోజనాలు అయ్యాక ఈ అమ్మాయి రాకుమార్తె తాంబూలాన్ని దానం ఇవ్వడం మొదలు పెడుతుంది. కొన్నాళ్లలో సంవత్సరం పూర్తవుతుంది అనగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు తిరిగి తమ ఊరికి వెళుతూ మార్గ మధ్యంలో ఆ పూర్వం ఆ పూల తోటలోనే బస చేసి అక్కడ సత్రంలోనే భోజనాలు చేస్తారు. అనంతరం రాకుమార్తె ఆ దగ్గర వాళ్ళు తాంబూలం తీసుకుంటుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడి చేతిని గుర్తుపట్టి ఆ చెయ్యి పట్టుకొని ఇతడే నా భర్త అని చెప్పి గట్టిగా పలుకుతుంది. అందుకు అందరూ కూడా ఇతడే నీ భర్తని రుజువేంటి అంటే, అప్పుడు ఆ వీళ్ళు ఆ తొలి రాత్రి పడుకున్నప్పుడు ఆ పెళ్ళైన రోజు రాత్రి ఆ పాయసం గిన్నెలో పరమాన్నం గిన్నెలో ఈ అబ్బాయి ఉంగరం పడిపోతుంది. ఈ అమ్మాయి ఆ ఉంగరాన్ని తీసి జాగ్రత్త పరుస్తుంది. ఆ అమ్మాయి ఆ ఉంగరాన్ని తీసి భర్తకి తొడుగుతుంది. తొడిగి, ఇదిగో ఈ ఉంగరం ఇతనికి సరిగ్గా సరిపోయింది, ఇతడే నా భర్త అనేసి అంటుంది. వాళ్ళు ఇంకా కొన్ని రుజువులు చూపించమని అడుగుతారు. అప్పుడు ఆ రాత్రి కళ్ళలో తనకు మంగళగౌరీదేవి చెప్పిన విషయం చెప్పి పాము వచ్చి తన భర్తను కాటేయబోవడం, తన పాముని కుండలో దాచిన విషయం చూపించి ఆ కుండను చూపించగానే అందులో ఆ పాము కాస్త బంగారు పాముగా మారి కనిపిస్తుంది. ఇంకా రుజువులు చూపించు అనేసి అడిగితే ఆ తల్లి దయ వలన ఇతడే నా భర్త అయితే కనుక ఆ రోజు రాత్రి ఆ కుండ అందినప్పుడు నేను ఆ అబ్బాయి తొడపైన నా కాలు పెట్టి ఆ కుండని అందుకున్నాను. నేను నిజమైన పతివ్రతను, ఇతడే నా నిజమైన భర్త అయితే అతడి తొడ మీద ఆనాటి పారాణి గుర్తు ఇప్పటికీ ఉంటుంది, కావాలంటే చూసుకోండి అని చెప్తుంది. అప్పుడు అందరూ కూడా ఆ అబ్బాయిని పరిశీలించగా ఈ అమ్మాయి పాదం యొక్క ముద్ర పారాణితోటి చక్కగా స్పష్టంగా ఆ తల్లి దయ వలన కనిపిస్తుంది. అందరూ కూడా ఈ అబ్బాయే అమ్మాయి భర్త అని ఒప్పుకొని ఇంకా రాజు చేసేది లేక ఆ అమ్మాయికి తిరిగి ఆ అబ్బాయితోటే చాలా వైభవంగా పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత అమ్మాయి తన భర్త ఇల్లే తన ఇల్లు, తన అత్తమామలే ఇంక నుంచి తనకి దైవాలు అని చెప్పేసి అత్తారింటికి ప్రయాణం అవుతుంది. అప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే పెళ్ళి అయిన తర్వాత శ్రావణ మంగళవారాలు నోము నోపించి ఆ అమ్మాయి చేత ఆ కాటుకని ఒక భరిణెలో వేసి ఆ భద్రపరిచి ఆ అమ్మాయికి ఇస్తుంది. ఈ అమ్మాయి ఆ కాటుకని తీసుకొని వాళ్ళు భర్తతో కలిసి తన అత్తవారింటికి ప్రయాణం అవుతుంది. అక్కడ ఈ వృద్ధ బ్రాహ్మణ దంపతులు ఆ కొడుకు ఆ రోజులో కాటికి పోవడం కాశీకి పోవడం ఒకటే అనే నానుడి ఉంది కనుక ఆ కొడుకు ఉన్నాడో లేడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, ఈ దుఃఖంతో ఎదురుగుండా ఉంటే ఆధారు లేదు, ఎక్కడో ఉన్నాడు, ఉన్నాడో లేదో ఆ యమభటులు అబ్బాయిని ఉంచారో లేదో తెలియని ఆ దుఃఖంతో ఏడ్చి 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 వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయి కళ్ళు పోతాయి, పాపం వాళ్ళిద్దరూ అందులైపోతారు. దాంతో ఇంకా వాళ్ళ యోగక్షేమాలు కానీ వాళ్ళకి నిత్యం గడిచే స్థితి కూడా లేక చాలా దయనీయమైన పరిస్థితిలో వాళ్ళిద్దరూ ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ పెళ్లి కొడుకు ఆ సమయంలో చక్కగా బంగారు పల్లకీలో రాకుమార్తెను తీసుకొని ఆ ఊరి చివర విడిది చేసి ఆ పెళ్లి కూతురికి సన్నాహాలు అంటే స్వాగత సన్నాహాలు, హారతి ఇవ్వడం, కొత్త పెళ్లి కూతురికి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయించమని తల్లిదండ్రులకి కబురు పెడతాడు. అప్పుడు ఈ ఊర్లోని వాళ్ళందరూ ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ కష్టాలు తీరిపోయాయి, మీ కుమారుడు రాజవైభోగాలతో మీకు కోడల్ని తీసుకొని వస్తున్నాడు అని చెప్తారు. దానికి వీరు ముందర నమ్మి ఆనందం కలిగిన ఆ తర్వాత తమకి కళ్ళు లేవు, తమ కొడుకు వెళ్ళిపోయి తిరిగి రాలేదని వీళ్ళందరూ వేళకోళం చేస్తున్నారు అని చెప్పేసి బాధపడి పరిహసిస్తున్నారు అని చెప్పి మరింత బాధకి లోనవుతారు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తాడు. అప్పుడు వాళ్ళు జరిగింది తెలుసుకొని చాలా ఆనందిస్తారు. కానీ కొడుకుని కోడల్ని చూసుకోవడానికి తమకు కళ్ళు లేనందుకు దిగులు పడుతుండగా రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము నోచుకున్న కాటికని అత్తమామల కళ్ళకు పెడుతుంది. ఇంకా కాటిక పెట్టిందా తడవుగా వాళ్ళకు వెంటనే చూపు వచ్చి కొడుకుని కోడల్ని చూసుకొని ఎంతో ముచ్చటపడతారు. ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారు ఊళ్ళోనే అందరూ కూడా ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచావమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆమె శ్రావణ మంగళవారపు నోము నోచుకున్నాను అని చెప్తుంది. అప్పటి నుంచి ఆ ఊర్లోని మహిళలందరూ కూడా నోము నోచుకొని తరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంతకాలం వంశాభివృద్ధి కలిగి సుఖ సౌఖ్యాలు ఆయురారోగ్యాలతో జీవించారు. ఇదే కథని పాట రూపంలో కూడా పాడుతూ ఆచరించడం నోముని కొందరికి సంప్రదాయం. ఆ నోము మంగళగౌరి వ్రతంగా ఈనాటికి అందరం కూడా జరుపుకుంటున్నాము. మరి మీరందరూ కూడా మొదటి వారం నిర్విఘ్నంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. తప్పకుండా ఆఖరి వారం కూడా జరుపుకొని ఆ తల్లి కృపకి పాత్రలవ్వండి. మొదట ఆఖరి వారాల్లో కూడా ఎప్పుడైనా విఘ్నం కలిగితే కనుక ఆ వారాన్ని వినాయక చవితి నాడు నోచుకోవచ్చు అని చెప్పేసి నాకు తెలిసిన విషయం, అంటే మా అత్తగారు నాకు చెప్పిన విషయం ఇది. కనుక మీరు ఎప్పుడైనా పొరపాటున ఆఖరి వారం కనుక మీకు నోము ఆటంకం కనుక ఏర్పడినట్టయితే ఆ నోముని వినాయక చవితి నాడు మీరు చక్కగా పూర్తి చేసుకొని ఒక సంవత్సరం పూర్తయిన ఇది మీరు పొందొచ్చు. అందరికీ కూడా ఆ తల్లి కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మనం చెప్పుకోదగ్గ పర్వదినం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతమే. వరలక్ష్మీవ్రతం అనగానే ఆడవాళ్ళకి గుర్తొచ్చేవి కొత్త చీరలు, బంగారం. అయితే సకల సౌభాగ్యదాయిని తరగని సిరులకి మూలం అయినటువంటి ఆ వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా నోచుకోవాలి అనే విషయాన్ని ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీకు చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకుంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే, కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే, ఆనందముతో అమృతవాహిని బోలలాడి మై మరచెదిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే, ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే, రుసరుసలాడుతూ విసిరిన వాల్జడవలపు పాశమని వెదరిదిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకుంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శ్రావణ శుక్రవారంలో మనం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నోచుకునే వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందామా? శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మత ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనది. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వరలక్ష్మి పూజ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా చేస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా ఈ పూజలో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, పిల్లలు కలగాలని అమ్మాయిలు ఈ పూజని చేస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారతదేశంలో ఐచ్ఛిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు. నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సురపూజితే, శంఖచక్ర గదాహస్తే, మహాలక్ష్మీ నమోస్తుతే. మహామాయారూపిణి శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి, అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్ట ఐశ్వర్యాల్ని కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మీదేవి. ఈ వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న పురాణ గాథ ఇప్పుడు తెలుసుకుందాం. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిశంకరుణ్ణి కోరుకోగా, అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడని అంటారు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి ఆ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు ఆ దేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి విశదపరిచినట్లు పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ వరలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రురాలైందని చెబుతారు. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీదేవి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్తిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మనం వరలక్ష్మీదేవి యొక్క వ్రత విధానం గురించి, అలాగే వ్రత కథ గురించి తెలుసుకుందాం. తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ, తర్వాత అధాంగ పూజ చెయ్యాలి. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూపదీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించి నీరాజనం సమర్పించి అనంతరం మంత్రపుష్పం కూడా సమర్పించి మంగళహారతి ఇచ్చాక తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రాన్ని పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమివ్వాలి. వరలక్ష్మి వ్రత కథని ఇప్పుడు విందామా? ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరి అందు సకల మునిగణ సేవితుడై ఉన్న సమయాన పార్వతీదేవి వినయంగా, ప్రాణేశ్వర, స్త్రీలు సకల ఐశ్వర్యములు కలిగి ఉండటకు ఆచరించదగిన వ్రతమేదో సెలవీయండని కోరింది. అంతట పరమేశ్వరుడు, దేవి, వరలక్ష్మి అను ఒక వ్రతం స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్షం శుక్రవారం నాడు చేయాలి అని చెప్పారు. అది విని ఆమె స్వామి ఆ వ్రతం ఎలా ఆచరించాలో సెలవీయమని వేడుకుంది. మరియు ఆ వ్రతాన్ని మునుపు ఎవరైనా ఆచరించారా, ఆచరించి తరించారా అది కూడా తెలపమని అడిగింది. అంతట పరమేశ్వరుడు, ఓ పడతి, ఆ వ్రత కథను చెప్తాను విను అని ఈ విధంగా కథను చెప్పాడు. పూర్వం మగధరాజ్యాన కుండినా నగరం అనే ఒక పురం ఉండేది. అందు బహు సుందరమైన పట్టణం ఆ కుండినా నగరం. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక సాధ్వి నివసిస్తూ ఉండేది. ఆమె సద్గుణాలకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నముల ప్రత్యక్షమయ్యి ఆమెతో, చారుమతి, నీ సద్గుణాలకు నేను మెచ్చి నీకు కావలసిన వరాలని వసగాలనే కోరికతో ప్రత్యక్షమయ్యాను. కనుక నీవు ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసినట్టయితే నీవు కోరిన కోరికలను తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. వెంటనే ఆమె నిద్రలేచి తన స్వప్న వృత్తాంతాన్ని తన భర్తకు చెప్పగా అతడు కూడా చాలా సంతోషించి ఆమె ఆ వ్రతాన్ని తప్పకుండా చెయ్యాలని ప్రోత్సహించాడు. ఆ స్వప్న వృత్తాంతాన్ని తెలుసుకున్న ఆ పట్టణ స్త్రీలందరూ కూడా శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. అంతలో వారు ఎదురు చూసినట్లుగానే శ్రావణమాసం వచ్చింది. దాంతో చారుమతితో కలిసి ఆ స్త్రీలందరూ ఒక నిర్ణీత ప్రదేశంలో ఆ స్నానాలు చేసిన తర్వాత ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యంతో మంటపాన్ని ఏర్పరిచి మర్రి చిగుళ్ళు మొదలైన పంచ పల్లవులతో కలశాన్ని ఏర్పరిచి అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి సాయంత్రం అయినంతనే భక్తితోటి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి 9 రంగులు గల తోరాన్ని కుడిచేతి కట్టుకొని ఆ తోరానికి 9 రంగుల పువ్వుల్ని కట్టాలి. అలాగే 9 ముళ్ళు కూడా ఆ తోరానికి ఉండాలి. ఆ తోరం కూడా 9 పోగుల తెల్లదారం 9 పోగులు పోసి దానికి పసుపు రాసి అనంతరం పువ్వులతో 9 రంగుల పువ్వులతోటి ఒక్కొక్క ముడిని వేస్తూ ఆ తోరాన్ని తయారు చేసుకోవాలి. ఆ తోరాన్ని పూజించి ఆ తర్వాత ఆ కుడి చేతిగా తోరాన్ని కట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి ఫల భక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యంగా సమర్పించి మొదటి ప్రదక్షిణం చేస్తారు. అలా వారు మొదటి ప్రదక్షిణం చేయిస్తూ ఉండగానే గల్లు గల్లుమని వాళ్ళకొక ధ్వని వినిపించింది. వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయి కిందకి చూసుకోగా వాళ్ళ కాళ్ళకు గజ్జలు, అందెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. కానీ వాళ్ళు ఆ వాటి మీద దృష్టి ఉంచకుండా ఆ తల్లి మీద భక్తిని నిలుపుకొని 2 ప్రదక్షిణం చేయగా వారి చేతులకి నవరత్న ఖచ్చిత కంకణాలు కనిపిస్తాయి. దాంతో వాళ్ళు 3 ప్రదక్షిణం చేయగానే వారి ఇళ్ళు సకల సంపత్ సమృద్ధములు అయ్యి వీళ్ళకి వ్రతం ఆచరించే ప్రదేశానికి వివిధ రకాల బళ్ళు, పల్లకీలు ఇవన్నిటితోటి ఇళ్ల నుండి కూడా వాహనాలు వచ్చి నిలుస్తాయి. ఈ చారుమతి మొదలైన ఈ స్త్రీలందరూ కూడా వ్రతం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు యథావిధిగా దక్షిణ తాంబూలాల్ని వసగి వాళ్ళని భోజనం వాళ్ళకి వడ్డించి భోజనానంతరం వాళ్ళని పంపించేసి ఆ వ్రత ప్రసాదాలని బంధుమిత్రులతో కలిసి తాము కూడా భుజించి వాళ్ళ కోసం వచ్చిన ఆ పల్లకీలు అయితే పల్లకీలు, బళ్ళు అయితే బళ్ళు ఎక్కి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమికి ముందే శుక్రవారం నాడు శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేసుకుంటూ తరతరాలుగా సుఖంగా ఉన్నారు. కనుక ఈ వ్రతాన్ని ఎవరైతే ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తారో వాళ్ళకి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాల వలన, ఆ లక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యాలందు కూడా విజయం చేకూరుతుంది. అలాగే దేనికి లేమికి లేమి అనేది వాళ్ళకి ఇంకా ఉండదు అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనందరము కూడా ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాల్ని కూడా అనుభవిస్తున్నాము. ఆ తర్వాత శ్రావణమాసంలో వచ్చే మరొక పర్వదినం శ్రావణ శుద్ధ ద్వాదశి. ఈ శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు దామోదర ద్వాదశి అని చెప్పి చేస్తాము. ఈ పర్వదినం యొక్క విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాంటి సాలగ్రామాలు గండకీ నదిలో విరివిగా లభిస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న సాలగ్రామాన్ని శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకు కారణం శ్రావణ శుద్ధ ద్వాదశి దామోదర ద్వాదశిగా పిలువబడుతూ ఉండడమే. ఏకాదశిని ఉపవాసం చేసి తర్వాత ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువును వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. మహావిశిష్టమైన ఈ రోజున శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలగ్రామాన్ని దానం ఇవ్వడం మంచిదని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీ మహావిష్ణువు వెండి ప్రతిమను దానంగా ఇవ్వచ్చని శాస్త్రం చెబుతోంది. దామోదర ద్వాదశి రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది. కనుక ఈ శ్రావణమాసం శుద్ధ అంటే పౌర్ణమికి ముంద వచ్చే ద్వాదశి దామోదర ద్వాదశి గనక అందరూ కూడా వీలైతే సాలగ్రామాన్ని లేదంటే మహావిష్ణువు యొక్క వెండి ప్రతిమని కానీ దానమిచ్చి, అంటే సాలగ్రామం సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం గనక ఆ సాలగ్రామాన్ని దానమిచ్చి కానీ అది లభించని పక్షంలో అందుబాటులో లేని పక్షంలో శ్రీ మహావిష్ణువు యొక్క వెండి ప్రతిమను కానీ దానంగా ఇచ్చి అందరూ కూడా పుణ్యానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్.
Your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Cheneta Karmikula Jeevana Vidhanam, Vari Kula Daivam, Sthiti Gatulu, Anadiga Vastunna Vruttini, Nilabettukodaniki Varu Anubhavistunna Vedana, Vitannintini Gurinchi, Swayanga, Pallaluku Velli Parisodhinchi, Pramukha Rachayitri, Manda Bhanumati Garu Rasina Navala అగ్గిపెట్టెలో ఆరు గజాలు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవలను నేను అంటే మీ పగడాల నాగమణి నా స్వరంలో నవలాలోకం కార్యక్రమంలో మీకు వినిపించబోతున్నాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఈ నవల త్వరలో ప్రసారం అవనుంది. అంతేకాదండోయ్, ఈ నవల వీడియోలు కూడా మా మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంచబోతున్నాం. వినేందుకు సిద్ధమే కదా? వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మనందరికీ చాలా 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 ఇష్టమైన పండుగ గురించి. అదేనండి రాఖీ పండుగ. మనందరం ఎంతో ఎదురు చూస్తున్నాం కదా ఆ పండుగ కోసం. మరెందుకు ఆలస్యం? ఇప్పుడు ఆ పండుగ వేడుకల్ని నా మాటల్లో. రాఖీ, రక్షాబంధన్, రాఖ్రి పేరు ఏదైనా కానీ అన్నా చెల్లెలు అక్కాతమ్ముడి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే ఈ పండుగకు మన సంస్కృతిలో చాలా ప్రాధాన్యం ఉంది. వారి మధ్య ఉన్న ప్రేమకి, ఆప్యాయతానురాగాలకు, బంధానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. తన సోదరుడి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ అక్కా చెల్లెళ్ళు వారి చేతికి రాఖీ కడితే ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాననే భరోత వారికి ఇస్తాడు సోదరుడు. అందుకే రాఖీ పండుగ వస్తోందంటే చాలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలో ఏదో తెలియని ఉత్సాహం సంతోషం కనిపిస్తాయి. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ రాఖీ పండుగను జరుపుకుంటాము. అందుకే దీనిని రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తాం. ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలను బట్టి ఈ శ్రావణ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది ఈ శ్రావణ పౌర్ణమికి మరో విశేషం కూడా ఉంది. అదే ఈ ఏడాది ఈ శ్రావణ పౌర్ణమి 15న వచ్చింది. అంటే 15/8/2019 మనం రాఖీ పండుగని జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలతో పాటు రాఖీ పండుగ రోజు సోదరికి లేదా సోదరుడికి ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందో నా అభిప్రాయాన్ని కూడా మీతో పంచుకుంటాను. ముందుగా రాఖీ పండుగ యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం. అక్కతమ్ముళ్ళు అన్న చెల్లెల మధ్య అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా. రాఖీ పండుగ రోజు తన సోదరిని చేతికి సోదరి రక్షాబంధనం కడుతుంది. తనకు అనునిత్యం రక్షణ కవచంలా నిలుస్తున్న అతని ఆయురారోగ్యాలను ఐశ్వర్యానికి రక్షగా నిలుస్తుందని భావిస్తారు. రాఖీ పండుగనే రక్షాబంధన్ అని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. సిక్కులు ఈ పండుగను రఖ్రీ అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే తమ సోదరి ఎంత దూరంలో ఉన్నా అన్నదమ్ములు ఆమె దగ్గరకు వెళ్ళి మరీ రాఖీ కట్టించుకుంటారు. ఈ పండుగకు చారిత్రక పౌరాణిక ప్రాధాన్యం చాలానే ఉంది. పురాణాల ప్రకారం బలిచక్రవర్తికి శ్రీమహాలక్ష్మి రక్షాబంధనం కట్టిందట. శ్రీకృష్ణుడికి సైతం ద్రౌపదీదేవి రాఖీ కట్టిందని అంటారు. విఘ్నేశ్వరుడికి సంతోషిమాత, యముడికి యమి అంటే యమునా నది రక్షాబంధనాలు కట్టారు. చరిత్రను తరచి చూస్తే రాఖీ కట్టిన సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. చిత్తూరు రాణి కరుణావతి తన కోటను గుజరాత్ నవాబు బహదూర్ షా ముట్టడించినప్పుడు తనను రక్షించమని కోరుతూ ఢిల్లీ చక్రవర్తి అయిన హుమయూన్కి రాఖీ పంపిందట. దానితో కరుణావతిని ఆమె రాజ్యాన్ని రక్షించడానికి బహదూర్ షాను హుమయూన్ తరిమేశాడట. అలాగే ఈ రాఖీ ఓసారి అలెగ్జాండర్ ప్రాణాన్ని కాపాడిందని కూడా చెప్తారు. పురుషోత్తముడి పరాక్రమం గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రుక్సానా అతనికి రాఖీని పంపిందట. యుద్ధ సమయంలో అలెగ్జాండర్ని చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా చంపకుండా వదిలేశాడట పురుషోత్తముడు. చూసారా మన పురాణాలు చారిత్రక గ్రంథాల్లో రాఖీకి ఎంతటి ప్రాధాన్యత ఉందో. ఇక ఈ రాఖీ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందామా. రాఖీ పండుగ రాకముందే పండుగ సందడి మొదలవుతుంది. తన సోదరుడి కోసం స్వయంగా రాఖీలు తయారు చేసేవారు కొందరైతే తన అన్నకు నప్పే నచ్చే రాఖీని ఎంపిక చేయడానికి షాపులన్నీ గాలించేవారు తిరిగేవారు మరికొందరు. రాఖీ కట్టడం కోసం తాలి అంటే ఒక ప్రత్యేకమైన పళ్ళాన్ని సిద్ధం చేసుకుంటారు. దీనికోసం రంగురంగుల బట్టలు చెంకీలు ఉపయోగిస్తారు. అలాగే తన సోదరుడి కోసం ప్రత్యేకంగా అతడికి ఇష్టమైన స్వీట్ని తయారు చేస్తారు. ఇవన్నీ పండుగ రావడానికంటే ముందే జరిగిపోతాయి. పండుగ రోజు ఉదయాన్నే శుచిగా తయారై తన అన్నకు రక్షాబంధనం కట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఆ చెల్లెలు లేదా తమ్ముడికైతే అక్క. పూజాది కార్యక్రమాలు పూర్తి చేసి ముందుగా అలంకరించి పెట్టుకున్న థాలీలో కుంకుమ అక్షింతలు మిఠాయి దీపం ఉంచి రాఖీని కూడా ఉంచి తన అన్నకై ఎదురు చూస్తుంది. తన సోదరుడు వచ్చాక హారతి ఇచ్చి బొట్టు పెట్టి రాఖీ కడుతుంది. తర్వాత అన్నయ్య అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. అక్కయ్య అయితే తమ్ముడికి ఆశీర్వచనం ఇస్తుంది. తన చెల్లెలకి లేదా అక్కకి ప్రేమతో బహుమతిని ఆ సోదరుడు అందిస్తాడు. ఇక ఈ రాఖీ ఆధునికతను ఎలా సంతరించుకుందో కొత్తగా ఎన్ని పోకడలు పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిగిలిన పండుగల మాదిరిగానే రాఖీ పండుగ సైతం ఆధునిక హంగులను అద్దుకుంటోంది. సాధారణంగా సోదరి సోదరుడికి రాఖీ కడుతుంది. ఉత్తర భారతంలో అయితే సోదరుడితో పాటు అతని భార్యకి కూడా రాఖీ కడతారు. అంటే వదిన అన్న భార్య వదినకి కానీ లేదా తమ్ముడి భార్య మరదలకు కానీ రాఖీ కట్టే సంప్రదాయం అక్కడ ఉంది. కానీ ఇటీవల కాలంలో తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అక్కలకు చెల్లెళ్ళు లేదా తమ్ముడు రాఖీ కడుతున్నారు. అలాగే తమ సంతోషంలోనూ కష్టంలోనూ పాలు పంచుకుంటున్న స్నేహితురాలకి ఇలా రాఖీ కట్టి వారిపై తమకున్న ఆప్యాయతను, తమ జీవితంలో వారికున్న ప్రాధాన్యతను రాఖీ కట్టి తెలియజేస్తున్నారు స్నేహితుడు. ఒకప్పుడు రాఖీ గిఫ్ట్గా ఆమెకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు వారికి అవసరమైన వారు ఇష్టపడే బహుమతులను ఇస్తున్నారు. కేవలం సోదరులు మాత్రమే కాదు, ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా రాఖీ కట్టి తర్వాత తమ సోదరుడికి కానుకలు ఇవ్వడం అనేది జరుగుతోంది. అయితే ఈ బహుమతుల విషయంలో నాదొక చిన్న విన్నపం, అందరూ మన్నిస్తారనే అనుకుంటున్నాను. మీరు రాఖీ కట్టి తర్వాత బహుమతి ఇవ్వదలుచుకుంటే ఆ బహుమతి ఏదైనా ఒక మొక్కగా ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ప్రతిరోజు ఆ మొక్కకి నీరు పోసి అది ఓ మొగ్గ తొడిగి పువ్వు పూసినప్పుడు మన కళ్ళల్లో కనిపించే తృప్తి, ఆ సమయంలో మనం ఎవరికైతే రాఖీ కట్టామో లేదా ఎవరి చేత అయితే రాఖీ కట్టించుకున్నామో వారు అనునిత్యం ఆ మొక్కని చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటారు. ఈ బీరువాల్లో దాచుకునే బట్టలు, నగలు లేదా వేరే వస్తువుల కన్నా అది చాలా విలువైంది కదూ. పైగా పర్యావరణానికి ఎంతో రక్షణగా కూడా ఉండే మొక్క. కనుక ఈ రాఖీ పండుగకి మీరందరూ కూడా మీ మీ అక్క చెల్లెళ్ళకి మొక్కని బహుమతిగా ఇస్తారు కదూ. వాళ్ళకి గార్డెనింగ్ పట్ల అభిరుచి ఉంటేనే నేను ఇది చెప్తున్నాను. కనుక ఇది నా సూచన మాత్రమే, ఇంకా పాటించేది లేనిది మీ ఇష్టం. ఇది రాఖీ పండుగ గురించి వివరాలు. తర్వాత మనం జరుపుకునే పండుగ శ్రావణ బహుళ అష్టమి, అదే శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో 8వ అవతారం శ్రీకృష్ణుడి జననం. ఈ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా ఈ పండుగని జరుపుకుంటాం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు వారి 8వ సంతానంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మిస్తాడు. చాంద్రమాన పంచాంగ ప్రకారం శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉండగా శ్రీకృష్ణుడి జననం జరగడం అనేది పురాణ ప్రకారం జరిగిందని చెప్తారు. ఈ జన్మాష్టమి గురించి మరిన్ని వివరాలు వచ్చే వారం తెలుసుకుందాం. ప్రస్తుతం సమయాభావం వలన ఇంతటితో ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటోంది. నమస్సులతో మీ ఆర్జే గిరిజ పిసపాటి. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. ఆగస్ట్ 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అప్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.